శంకరులు చెప్పిన అసలు సిద్ధాంతం సరిగ్గా బౌద్ధులు ఎక్కడాగిపోయారు, దాని పైకి వెళ్ళారు, దాని పైకి వెళ్ళారు. కానీ అక్కడ దాకా మనం వెళ్ళక ఈ బుద్ధి అనే దాని దగ్గరికి ఆగిపోయి ఆ శూన్యం అనే దగ్గరికి వచ్చేసి శంకరులు కూడా శూన్యం చెప్పారేమో అనుకుని శంకరులనే ప్రచ్ఛన్న బౌద్ధులు అని నిందించే దుర్మార్గానికి కొందరు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ శంకరులు బౌద్ధం చెప్పిన శూన్యవాదాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే శూన్యం నుంచి రాలేదు ఈ జగత్తు. అందుకే ఆయన చెప్పాడు, ఈ జగత్తు ఉన్నట్లు అనిపించడానికి, భాషించడానికి, ప్రియంగా అనిపించడానికి కారణం అదే స్వాభావికమైనటువంటి సత్తా ఒకటి ఉన్నది అని చెప్తున్నారు. అంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందమైన పరబ్రహ్మం ఏదైతే ఉందో ఉంది, అది శూన్యం కాదయ్యా, అది సచ్చిదానంద ఆత్మకము. అందుకే శూన్యం అనే మాట వేదాంతంలో లేదు. కనుక వీటన్నిటి వరకు ఉన్నది శూన్యం అంటే దీని గురించి సిద్ధాంతం చెప్పడానికి కొంతమంది ఉల్లిపాయని చెప్తారు. ఉల్లిపాయ స్వరూపం చూడాలనుకున్నట్టు పాపం ఒకడు ఒక్కొక్క పొర తీసాడు, లోపల ఉందేమో చూద్దామని మొత్తం తీస్తే ఏమీ లేదు ఇక్కడ. అలాగే దేహంలో ఒక్కొక్క పొర తీస్తూ తీస్తూ వెళుతూ ఉంటే చివరికి ఏమీ లేదు, అదే నువ్వు అంటే ఏమీ లేదు నేను ఎలా అవుతాను. కనుక శూన్యం నుంచి ఏది రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే తమేవ భాంతం అనుభాతి సర్వం అనే మాట చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ పరమాత్మ నుంచి ఈ జగత్తంతా వచ్చింది గనకనే ఈ జగత్తులో ప్రతిదీ మనకు ఉన్నట్లుగా, స్ఫురించినట్లుగా, ఇష్టమైనట్లుగా ఉన్నది. ఎందుకంటే దాని లోపల అంతర్యామే ఉన్నాడు గనక, ఇది అనుభాంతి అని. అయితే నువ్వేం చేస్తున్నావంటే తన అంతర్గతమైనది ఆయన అంతకుండా ఉన్నాడని తెలియకుండా అదే ఈయన అనుకోవడం వల్ల వచ్చింది ప్రాబ్లం. కానీ ఇక్కడ శూన్యం నుంచే జగత్తు ఏర్పడితే శూన్యం నుంచి శూన్యం ఎలా వస్తుందండి? శూన్యం నుంచి శూన్యం వస్తుందా? ఇప్పుడు మట్టి నుంచి కుండలు చేస్తే ప్రతి కుండలోకి మట్టి వెళ్తుంది, అలాగే శూన్యం నుంచి చేస్తే మొత్తం శూన్యమే వస్తుంది. శూన్యం నుంచి ఎలా వస్తుందండి? అక్కడ స్వయం సత్తా లేనప్పుడు సత్తాగా కనిపించే జగత్తు మాత్రమే ఎక్కడి నుంచి వస్తుంది? కనుక స్వయం సత్తా అనేది ఒకటి ఉన్నది. కనుక వీళ్ళందరి వాదములు తప్ప అంటే తప్పనలేం, కానీ వాళ్ళు అన్వేషణ మార్గంలో ఉన్నారు కనుక వాళ్ళని ఏం అనక్కర్లే. అసలు అన్వేషించని వాడి కంటే వీడు కొంత నయ్యం. అసలు అన్వేషించని వాడు ఏమిట్రా నీ పని అంటే ఏం చేయాలో తోచకపోవడమే నా పని అంటే వాడికి ఏం చేయాలో తోచట్లేదు. పెడితే తింటాడు, పడుకుంటాడు. ఇవి చదవకూడదు అంటే అబ్బో కన్ఫ్యూజన్ అండి అంటాడు. పోనీ ఆలోచించకూడదు అంటే నా బుర్రని స్ట్రెయిన్ చేయనండి, రిలాక్స్, ఇంకేముంది వాడికి. ఇలాంటి వాళ్ళకు ఉన్నారు, వాడు బాధే లేదు వాడికి. నమో నమః. అసలు విచారంటూ మొదలెడితేనే కదండి నడకంటూ వెళ్ళాడు, ఎక్కడో దగ్గర ఆడాడు. కనుక వాడు నడిచినందుకు వాడిని ముందు అప్రిషియేట్ చేయాలి. అందుకే ఈ మాటను చెప్తూ వివేకానంద అంటాడు, సోమరి పడుంటే కన్నా, పైగా సోమరిగా పడుకుని కాలక్షేపానికి భగవద్గీత చదివే కన్నా నువ్వు ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడితే నేను సంతోషిస్తాను అన్నాడు వివేకానంద. ఎందుకంటే సంథింగ్ యు ఆర్ యాక్టివ్, నీకు పని చేయించడం అనే దాంట్లో ఉన్నావు నువ్వు. కనుక ఇప్పుడు కాకపోతే ఇప్పుడుగానే ధరిస్తావు. కనుక ఇక్కడ అసలు చతికిల పడ్డం కన్నా కదులు, ఎక్కడో కదులుతావు. ముందు కదలడం అనేది నేర్చుతావు, తర్వాత ఎటు కదలాలి అనేది తర్వాత, ముందు కదలిక ఆ మూమెంట్. కనుక వీళ్ళందరినీ ఏమనద్దు, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇదే ఆత్మ, ఇదే ఆత్మ, ఇదే ఆత్మ అని భ్రమించారంటే ఇదేది ఆత్మ కాదా? మీరు ఆలోచించండి, నేను ప్రశ్న మీద ప్రశ్న ఇస్తున్నాను ఏమనుకోవద్దు, మీరే వేసుకోండి ఇదేది ఆత్మ కాదా. కాకపోతే వీళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? కాకపోతే వీళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? దేహమే ఆత్మ అని ఎందుకు అనిపించింది? దేహంలో చైతన్యాన్ని చూశారు కనుక అనిపించింది. దేహంలో చైతన్యాన్ని చూశారు కనుక అనిపించింది. అయితే దేహంలో చైతన్యాన్ని చూడకుండా దేహమే చైతన్యం అనుకున్నారు కనుక సిద్ధాంతీకరించారు. రెండికి తేడా ఉంది కదా, దేహమే చైతన్యం అనుకున్నారు కనుక సిద్ధాంతం చేసేసారు. కనుక వీళ్ళందరూ చెప్పారు కానీ బాగా భాగాలు చెప్పారు కానీ పూర్ణత్వాన్ని చెప్పలేకపోయారు. అది ఎలాగూ అంటే మంచి కథ మనకి పెద్దవాళ్ళు చెప్తూ మన దగ్గర తెచ్చారు. ఒక నలుగురు గుడ్డి వాళ్ళు బయలుదేరారట, ఏనుగు ఎలా ఉంటుందో చూసిరండి అని వాళ్ళ అమ్మగారు పంపారు. వాళ్ళ అమ్మగారు మహా అంధురాలు ఆవిడ, అక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి వారసత్వంగా. కనుక ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు వెళ్ళండి నలుగురిని పంపిందిట. అయితే ఎవడో చెప్పాడు ఏనుగు ఎక్కడ ఉంటుందో, ఏనుగు ఎక్కడ ఉంటుందో అంటే చూపించారు. వీళ్ళు వెళ్ళారు ఏనుగు ఎలా ఉంటుందో తేల్చి చెప్పడానికి. ఒకడు వెళ్ళి తొండం పట్టుకున్నట్ట, అబ్బో ఏనుగు ఎలా ఉండును అంటే అని మా ఇంట్లో రోకలు ఒకప్పుడు తడివేను అలా ఉండును, ఏనుగు అంటే రోకలు ఇవ్వలే ఉండును అని తెలిసేశాడు. ఇది బాగుంది వాడి సిద్ధాంతం అది, వాడు ఆశీస్ పెట్టుకున్నాడు అట్టే పెట్టేశాడు. ఇంకోటి వచ్చాడు, వాడికి టపీమని తగిలింది కాలు, గట్టిగా పట్టుకున్నాడు. ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఏదో పట్టుకుంటే ఈ స్తంభం రా అని ఎవరో చెప్పారు కనుక ఇప్పుడు ఏనుగు కాలు పట్టుకుని ఏనుగు అంటే స్తంభం వలె ఉండును అన్నాడు. అయిపోయింది. ఇంకోటి వెళ్ళి దాని పొట్టని మీరెట్ట, ఈ పొట్ట చూస్తే వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు ధాన్యపు గాదే నిండినప్పుడు ఇది ఏమిటండి అని అడిగేటవన్నా, దీన్ని ధాన్యపు గాదే అంటారయ్యా అన్నాడు. ఎందుకంటే అది కూడా అచ్చంగా అలా కటకాకృతిలో ఉంది, అది ఉబ్బెత్తుగా. కనుక ఆ పొట్ట తడివి మా ఇంటి ధాన్యపు గాదిలా ఉంటుంది ఏనుగు అని కన్క్లూజన్కు వాడొచ్చాడు. మరొకడు ఏం చేశాడు, చెవి పట్టుకున్నాడు. చెవి అన్నప్పుడు ఇంట్లో పట్టుకున్న చేట గుర్తొచ్చింది. ఎవరో చెప్పాడు కానీ ఏనుగంటే చేట వలే ఉండును అని వాడు తీర్మానించాడు. ఇంకోటి తోక పట్టుకున్నాడు, తోక పట్టుకుని ఏనుగంటే బల్లెము వలే ఉండును, మునుపు పైనుంచి సన్నముగా జారి కింద కుచ్చుళ్ళు వేలాడును అని వాడు తీర్మానించాడు. వీళ్ళందరూ తీసుకెళ్ళి చూపించారు, అమ్మ ఏనుగంటే ఇది అని కొట్టుకున్నట్టండి ఒకరికొకడు. ఏనుగంటే రోకలే అని వాడు, కాదు ఏనుగంటే గా అదే అని తెగ కొట్టుకుంటుంటే అసలు పెద్ద గుడ్డ ఆవిడ, ఆవిడే ఏం చెప్పగలదు, ఆవిడేమీ చెప్పలేకపోయింది. తెలిసిన వాడిని పిలిస్తే అమ్మా వీళ్ళందరూ చెప్పింది రైటే కానీ ఇవేవీ కావమ్మా అన్నాడు. ఇవన్నీ ఎవరో ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ గోచరించాయో అదమ్మా ఏనుగంటే అని చెప్పారు. అలాగా ఏ పరమాత్మ చైతన్య పూనికి వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయో వాటిని ఒక్కొక్క దగ్గర ఆగిపోయి అదే చైతన్యం భ్రమపడి నాకు నిన్ననే ఆత్మజ్ఞానం చాలా వచ్చిందంటాడు ఒకడు. ఒక్కొక్కసారి భయంకా వినిపిస్తుంది, నిన్న ధ్యానం చేస్తూ ఉండంటే ఎక్కడికో పోయానండి నేను, మంచి నిద్ర వచ్చి ఉంటుంది లేకపోతే వాడు ఎక్కడికో పోయేట్టు వాడు, ఇంక అక్కడి నుంచి నాకు ఏవో కనిపించేయండి అని. ఏవో కనిపిస్తే చాలా ప్రమాదం. ఒకడు ఇలాగే వెళ్ళి అడిగట్టు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ గారికి కొంచెం ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉంది కానీ డాక్టర్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే మెచ్చుకుంటాడేమోనని ఈ మధ్య నాకు ఎక్కడ చూస్తే అక్కడ దేవుడు ఉన్నట్టే కనిపిస్తుందండి, ఏదో దివ్యమైన అనుభూతి కలిగిపోతుంది, ఎక్కడ పెడితే అక్కడ అలా ఉందంటే వెంటనే డాక్టర్ అన్నట్ట పర్వాలేదమ్మా త్వరలో తగ్గిపోతుంది అన్నట్ట. అంటే ఇది ఒక మనోవికారం తయారైపోయింది అనమాట. కనుక అనిపించడాలన్నీ భ్రమలు కాదండి, అందుకే శాస్త్ర ప్రమాణం అది ఒకటి చాలా గుర్తండి. ఇప్పుడు మనకి చాలామంది ఏం చెప్తారంటే నాకు మొన్న జానములో ఉండగా దర్శనమిచ్చాను నువ్వు పూర్వజన్మలో ఫలానా వాడివి అని అన్న చెప్పేశాడండి పూర్వజన్మ అని, వెంటనే తీర్మానించేస్తాం. కనుక ఇలాంటి వాళ్ళకి నిజంగా చెప్తే చెప్పి ఉండొచ్చు గాక, ఎందుకంటే సూక్ష్మ దర్శనం అన్నది ప్రతిదీ దేవతా దర్శనం కాదు. ఎందుకంటే మనం భౌతికం నుంచి కొంచెం సూక్ష్మంలోకి వెళ్తే మనకంటే సూక్ష్మమైనవి దర్శనమిస్తాయి. ఏ భూత ప్రతిపిశాచాలు మనకంటే సూక్ష్మంగా ఉన్నావు కనుక అవేవో చెప్పేసేయను కానీ వాటిని దేవతలనే భ్రమ కూడా వస్తాయి. ఎందుకంటే ఆ వేషాలు వేసుకునేవి కూడా ఉంటాయటండి, ఇన్ని రకాలు ఉంటాయి. కనుక అవి వచ్చిన వెంటనే తీర్మానించిస్తే వాడు దయ్యాన్ని చూసాడు దేవుడు చూసాడు నిర్ధారించడానికి ఇక్కడ ఒకటి జ్ఞానం ఉంటేనే కదా ఇది అచ్చంగా ఏను కథల తంతులా తయారవుతుంది. కనుక ఇవన్నీ కూడా తీర్మానించడాల గురించి ఉన్నదే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. అయితే వీళ్ళున్నారే ఇలా తీర్మానించి ఊరుకోరు, భుజం వాదిన ఎప్పుడు పెడితే అప్పుడు వాదించుకుంటూ కొట్టుకుంటూ కూర్చుంటారు అది చెప్తున్నాడు. అంటే తర్కములు వాదనలు ఇష్టం లేదండి, సత్యమే ప్రయాణించు, సత్యమే ప్రయాణించరా అని సత్యం చెప్పినా దాన్ని పట్టుకుని సాగదీసి మళ్ళీ తర్వాత కొట్టుకున్నారు. ఎందుకంటే అంటే కలండి అదొక్కడే సమాధానం, అది వస్తూనే ఉంటాయి. కనుక ఇక్కడ ఇలా ఎవరైతే భ్రమిస్తూ ఉంటారో వారి గురించి ఉపమానాలు వాడుతూ ఉన్నాడు. స్త్రీ బాలం ధజడోపమాస్త్వహమితి భ్రాంత భృషంవాదిన, వీళ్ళందరూ భ్రాంతులు అని చెప్పారు. ఈ దేహమే ఆత్మనే వాళ్ళు, ప్రాణమే ఆత్మనే వాళ్ళు భ్రాంతులు. భ్రాంతి అంటే వాడికి ఏదందిందో దాన్ని బట్టి నిర్ణయించుకుని నిర్ధారణకి రావడం అంతే కదండి. మనం కూడా అంతే, మన ఇంద్రియాలకి ఇంద్రియాలను అట్టి పెట్టుకునే మనస్సుకు ఏం తోస్తుందో ఏమనిపిస్తుందో అదే సత్యమని దాని మీదే కూర్చుంటాం, అదే కదా జీవితం అంటే అర్థం. అలాగే వాడు కూడా వాడికి ఏదందిందో దాన్ని బట్టి చెప్పగలిగాడు. అలాగే ఇలా చెప్పే వాళ్ళని స్త్రీ బాల అంధ జడుల వలే వాళ్ళు చూసిందే నిజమని వాదిస్తారయ్యా, వాళ్ళు అంతకు మించి సత్యాన్ని తీసుకోలేరు అని కొందరు వలే అని ఇక్కడ చెప్పాడు. స్త్రీల వలే బాలుల వలే అంధుల వలే జడుల వలే. ఇంత చెప్తే శంకరాచార్య మీద కోపం రాదండి, ఎందుకంటే జనాభా ఎక్కువ వారే మొదలు కనిపిస్తున్నారు మనకు. నిజంగా తెలుసుకోవాలనే తపనతో కూర్చుని పైగా చెప్తూ ఉన్నది చక్కగా అర్థం చేసుకుని స్వారస్యం తెలుసుకుని ఆనందిస్తున్న వాళ్ళు స్త్రీల్లో ఎక్కువ కనిపిస్తున్నారు, జోగుతున్న పురుషమూర్తులు కంటే. అంటే ఇక్కడ లేరని కాదు, ఇంత చక్కగా మనకు కనిపిస్తూ ఉంటే మనం స్త్రీల వల్లే వీళ్ళు అపోహపడుతున్నారు అంటే శంకరాచార్యులకి స్త్రీ ద్వేషం అనమాట. ఇంకా డిసైడ్ వెంటనే మహిళావాదం వాళ్ళు వ్యాసం రాస్తారు రేపు పొద్దున్న, శంకరులకు స్త్రీ ద్వేషి, కృష్ణుడు మరో స్త్రీ ద్వేషి. ఎందుకంటే ఆయన అన్నాడు స్త్రీ శూద్రాదులు కూడా నన్ను ఆరాధించి తరించగలరు అన్నాడు. స్త్రీ శూద్రాలు కూడా అంటే మేము తక్కువ, వెంటనే ఆర్గ్యుమెంట్ మన వాళ్ళంతా కూడా అని ఇద్దరు తయారవుతారు. అప్పుడు రెండు వాదాలు వాళ్ళు, ఒకటి ఒక వాదం స్త్రీ వాదం, రెండో వాదం చెప్పుకోవడం మంచిది అందరికీ తెలుసు. ఈ రెండు వాదాల వాళ్ళు తయారవుతారు ఇంకా. కనుక మొత్తం మన సంస్కృతిని వీటిని దుర్వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. కనుక ఇక్కడ ఎలా తీసుకోవాలి అర్థాన్ని చూద్దాం. సాధారణంగా స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతి అని రెండు ప్రకృతులు ఉంటాయి ఇక్కడ, స్వభావములు ఇవి. అంతేగాని స్త్రీలందరూ అజ్ఞానులు పురుషులందరూ మహాజ్ఞానులు అంటే పురుషులందరూ కైవల్యానికి వెళ్ళి కూర్చోవాలి అలాగున్నారా వీళ్ళు? అసలు జీవుడు స్త్రీ కాదు పురుషుడు కాదు, ఉపాధిగతమైన కొన్ని లక్షణాలు వస్తాయి. అయితే స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతి అనే స్వభావాన్ని మాత్రం ఇక్కడ చూడాలి. ఎందుకంటే బాలురు అని అన్నాడు, బాలురవలే, ఎందుకంటే బాలురికి ఎదగదు, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. కొంతమంది అంటూ ఉంటారండి, చాలా బాధేస్తుంది, అదేంటంటే కావండి ఇలాంటి ఆత్మజ్ఞానం అంతా కూడా కేవలం తలలు పండిన వాళ్ళకే మీరు చెప్తున్నారు, కుర్రవాళ్ళకు కూడా తెలియాలండి, అందుకే మా పిల్లల్ని తీసుకొచ్చామని. వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు అటు తిరగా ఇటు తిరగా కళ్ళిటు తిరగా ఇంకా చెప్పేవాడికి చెప్పాలని ఉత్సాహం చచ్చేటట్టమాట. ఎలాగైతే భీష్ముడు యుద్ధం చేసే ముందు శిఖండు కూర్చుంటుందో అలా అయిపోతుంది చెప్పేవాడి పరిస్థితి. ఇంకా వాడు ఏ అస్త్రం వేయగలడు? పిల్లల్ని మార్చేయాలట. పిల్లల్ని మార్చడానికి మీరు భగవద్గీతలు చెప్పద్దు, ఉపనిషత్తులు చెప్పద్దు, వేమన శతకం చెప్పండి, భారతం పద్యాలు చెప్పండి, రామాయణం చెప్పండి, ఎవడికి ఏది చెప్పాలో చెప్పాడు. ఇది మనకు తెలియక మన అతి తొందరపాట్లో బాగు చేయడం మంచిదే, కానీ వాడేదో జలుబు వచ్చిందని వచ్చాడు, వాడి దగ్గరికి వెంటనే స్ట్రెచెస్ కత్తులు పట్టుకుపోతే వాడు ఏమైపోతాడండి? ఎవడికి ఏది ఇవ్వాలో అది వాడికి ఇవ్వాలి. కనుక నా ధర్మ సంస్కృతిని ఉద్ధరిస్తాను అని వాడిని కూర్చోబెట్టి తదేవ భావం తమను భాతి సర్వం ఉపనిషత్తులు వేదాలు స్వరంలో లోపాలతో వాడితో చదివించడం, వాడేదో చదవడం. మా వాడి సంస్కృతి బాగా నేర్చుకుంటున్నాడు. ఏమిటి, ఎప్పుడు ఏదెళ్ళాలో అది, దేనికి ఎప్పుడు అందాలో అది, పక్వత రావాలి. కనుక అప్పుడు చెప్పాల్సినవి వేరే ఉన్నాయి, ఎందుకంటే బేసిక్ ధర్మమే తెలియదు, నీతే తెలియదు. వేదాంతం చెప్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయంటే చెప్పేళ్ళండి శంకర్ల వారు, అంతా ఒకటే ఆత్మని. అందుకే మా పిల్లవాడు ఎవరిని పెళ్లి చేసుకుని పర్వాలేదు, పైగా అంతా ఒకే ఆత్మని చెప్పారు కనుక ఎక్కడ ఏం తిన్నా పర్వాలేదులేండి. కానీ ఆత్మ తినదయ్యా, శరీరం తింటుంది, శరీరానికి అవస్థలు ఉన్నాయి, ఆత్మ గది లేదన్నది మేము ఒప్పుకుంటాం అని చెప్తే వాడికి అర్థమవుతుందా? చేసినా పర్వాలేదనే పెద్దలకి మాత్రమే అర్థమవుతుందా? పెద్దలకే ఇవి వింటే నిద్రలు వస్తూ ఉంటే పిల్లలకి ఎక్కడ ఎక్కుతుందండి? అలాగని పిల్లలకి ఇది ఎక్కదని అంటామా? పిల్లలకి ఎక్కకపోతే ఒక పెద్ద ఆయన కొన్ని వేల సంవత్సరాలు బ్రతికిన పెద్ద ఆయనకి నిలదీసి అంతటా ఉన్నది ఒక్కటే అని చెప్పిన వాడు పిల్లడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడాయన? ప్రహ్లాద స్వామి. పైగా ఎంత పెద్ద పెద్దలకి ఎక్కలేదు, ఆఖరికి తండ్రి ఒళ్ళు కూర్చున్న వాడిని లాగిపారిచింది ఆవిడ, అంత పెద్ద ఆవిడ. ఆ మత జ్ఞానం లేదు. కానీ ఈ పిల్లాడు వెళ్ళి విశ్వవ్యాపకుడైన మహాత్ముని సాక్షాత్కరి పిలుచుకున్నాడు. ఆయనవుడు ధ్రువుడు. పైగా చచ్చిపోక తప్పదయ్యా అని అంటే ఏం పర్వాలేదయ్యా అని ఈ దక్షిణామూర్తి స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుని దక్షిణామూర్తి ఉపనిషత్తునిచ్చినవాడు పిల్లవాడు. ఎవడు? మార్కండేయ. కనుక వీళ్ళందరూ బాలురు కారా? కానీ శంకరులు ఇక్కడ బాల అనడం తప్పు కదా అంటే ఇవన్నీ కూడా మనం దేహాదులతో మళ్ళీ చెప్పకూడదు, ప్రవృత్తులు చెప్పుకోవాలి. బాల ప్రవృత్తి అంటే వాడికి ఆటలయందు, ఎందుకంటే బాల యవ్వనాల్లో ఇంద్రియాలు బాగా పనిచేస్తుంటాయి. ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడంతా ఇంద్రియాలకు ఇష్టమైన వైపు లాగుతూ ఉంటాయి. వాటి వైపు లాగపడుతున్నంత కాలము దీనికి మించి ఒకటి ఉందిరా అని చెప్తే వాడికి అర్థం కాదు. అవునా లేదా అండి? ఎందుకంటే మీరు చక్కగా చాలామంది శైలులకు వెళ్తూ ఉంటారు, వాటితో పాటు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఎంతో చక్కటి నడకో అది, దేన్ని కుక్కని కట్టి దాన్ని కూడా నడిపిస్తూ ఉంటారు, గొప్ప ఆధ్యాత్మిక సాధన. దాన్ని తీసుకెళ్తూ ఈ తాడు పట్టుకెళ్తూ ఉంటే అది చక్కగా పక్కన వస్తూ ఉంటుంది, కానీ దానికి దరిద్రపు వస్తువు తినేదేదో కనబడగానే అటు లాగుతుంది వీడిని. ఇంకా వీడిట్లాగా నానాయాతన పడాలి వాడు, ఎందుకంటే లాగుతుంది వాడిని. అటు లాగడం దాని ప్రవృత్తి, వీడిట్లాగడం మహాకష్టం. అదేవిధంగా ఆ ఇంద్రియాలు బలంగా పనిచేస్తున్నంతసేపు వీడికి కనబడలే ఆ పదార్థం, దానికే కనబడింది. అలాగే ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నంతసేపు ఇంద్రియార్థాల వైపు లాగబడుతూ ఉంటుంది యవ్వనంలో. అప్పుడు దీన్ని చెప్పడం ఎంత కష్టం అది. కనుక ఆ ప్రవృత్తి అంటే ఎదగని తనము. ఈ స్త్రీ ప్రవృత్తి అంటే ఏమిటని మీరు వెంటనే అనొచ్చు. స్త్రీ ప్రవృత్తి ఉద్విగ్నత, ఉద్విగ్నత ఎమోషనల్ ఎమోషన్ అనేటువంటి స్త్రీ ప్రవృత్తి. ఆమె శరీరంలో భగవానుడు ఏర్పరిచినటువంటి లక్షణం బట్టి ఏర్పడింది అది. ఎందుకంటే స్త్రీకి ఏ పురుషుడికి లేని గొప్పతనాలు ఉన్నాయి. అదేమిటంటే ఉత్పత్తి సామర్థ్యం, పోషణ సామర్థ్యం, ఆహారాన్ని ఇవ్వగలగడం, ఇత్యాది అన్నీ ఏర్పాటు చేసినప్పుడు తదనుగుణమైనటువంటి హార్మోన్లు ఇవి శరీరంలో ఉండేటప్పుడు దానికి అనుగుణంగా మన ప్రవృత్తి సంచరించేటప్పుడు స్త్రీలో మారేటటువంటి ఆ హార్మోన్లు బట్టి మనస్సులో కూడా ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. లోపం కాదు, తత్ ప్రకృతి ధర్మం. కనుక ఉద్విగ్నత అనేది స్త్రీ ప్రకృతి. ఆవిడ ఎంత చదువుకోనివ్వండి, ఎన్ని అవనేయండి, ఆవిడకి చాలా ఉద్విగ్నత ఉంటుంది. ఎక్కడైనా వేదన కలిగిందంటే ఠపీమని కన్నీళ్ళు పెట్టుకుని బాధపడేది స్త్రీయే. పురుషుడా? వాడు అస్సలు బాధపడ్డు. అయితే జ్ఞానం అయిపోయాడా? కాలేదు. మళ్ళీ జ్ఞానేం కాలేదు, బండ అని కొంచెం వాడి ఈమంత ఎమోషన్ అవడు వాడు. అంటే వాడికి ఎమోషన్ ప్రకృతి ఈమె కంటే తక్కువ అని అర్థం. ఈ ఎమోషన్ అనేది ఉన్నదే, ఎమోషన్తో నిర్ణయాలు చెయ్యలేము, మన ఎమోషన్తో కొందరు గట్టిగా మాట్లాడితే ఏమీ అనం, ఎందుకంటే వాడు చెప్పింది కరెక్ట్ అది కాదు, ఇంకా గట్టిగా అంటే మీద పడి కరుస్తాడే మనం. అందుకోసం ఎమోషన్తో చెప్పిందని అవునవునని అంటాం, ఎందుకంటే క్షేమం కోసం, మన క్షేమం కోసం అందుకంటూ ఉంటాం. కనుక వాళ్ళు ఎమోషన్తో కొన్ని నిర్ణయాలు చెప్పేస్తూ ఉంటారు. ఈ ఎమోషనల్గా నిర్ణయించడాన్ని స్త్రీ ప్రవృత్తితో నిర్ణయించడం అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే బాల ప్రవృత్తి అంటే ఎదగనితనంతో నిర్ణయించడం. ఇక అంధ ప్రవృత్తి చెప్పక్కర్లేదు, కనబడదు, తడుపుతాడు, ఎవడో చెప్తాడు వింటాడు అదే అని నిర్ణయించేస్తాడు, అది కూడా ప్రవృత్తి. అంధ ప్రవృత్తి అంటే ఒకటి చెప్పిన దాన్నే కరెక్ట్ అని ఒప్పుకునేది అంధ ప్రవృత్తి. వాడు చెప్పాడు కదా అది కరెక్ట్ అన్నాడు, వీడి విచారణ ఇంకా లేదనమాట. అలాంటిది అంధ ప్రవృత్తి. ఇంకోటి జడ ప్రవృత్తి, అంధత్వం ఇంద్రియాలకి, జడత్వం మనస్సుకి. వీడు జడు, జడు అంటే అసలు ఎక్కాల్సింది తప్ప అన్ని ఎక్కించుకునేవాడని. స్పందించడం చేత కాని వాడు, స్పందించే లక్షణం లేని వాడికి ఏది అర్థం కాదు. అర్థం కాదు నూరుకోడు, వాడికి ఏది దొరికిందో అదే నిజమని నిర్ణయించేస్తాడు. ఇలాగా స్త్రీ ప్రకృతి, బాల ప్రకృతి, అంధ ప్రకృతి, జడ ప్రకృతి వీటి వలె ఉన్నటువంటి వాళ్ళు అహమితి భ్రాంత. ఈ దేహమే అహమని కొందరు, ప్రాణమే అహమని కొందరు, ఇంద్రియములే అహమని కొందరు, చలమైన బుద్ధియే అహమని కొందరు, శూన్యమే అహం అని అహాన్ని తీసుకెళ్లి వీటన్నిటికీ అంటగడతారు. కానీ సత్యము చిత్తు ఆనందమైన బ్రహ్మముతో ఈ అహాన్ని అంటగట్టరే అని అంటున్నాడు. ఈ ప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ ఈ అహంని దీనివైపే తిప్పుతూ ఉంటారట. అయితే ఇది ఇంచుమించు ఇక్కడ చెప్పాం కానీ ప్రవృత్తులన్నీ మనలోనే ఉన్నాయి భద్రంగా, ఎవరికి వాళ్ళలోనే. ఎందుకంటే స్త్రీలందరూ స్త్రీలు కాదు, పురుషులందరూ పురుషులు కాదు, ప్రతి వాళ్లలోనూ ఈ ప్రకృతులు ఉంటాయి. పురుషుల్లోనే స్త్రీ ప్రకృతి ఉంటుంది, స్త్రీలోని పురుష ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతుల యొక్క ఆధిక్యతలు న్యూనతలు బట్టి ఉంటాయి, ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. మనలో మాత్రం జడత్వం ఉందా అంటే లేదండి, పరమ యాక్టివ్ అండి. ఉదయం నుంచి అసలు కంటి రెప్పే పడదు అంటే ఉదయం నుంచి పడదు కదా, ప్రవచనం కూర్చోగానే పడుతుంది, దాన్ని ఏం చేస్తాం మనం. కనుక ఆ ప్రవృత్తి ఉంటుంది మనలో, ఆ ఇత్యాదులు ఎప్పుడు ఉంటూ ఉంటాయి మనలో, జడత్వాది ప్రకృతులు. ఈ ప్రకృతుల చేత మనం ఏమనుకుంటామంటే అహం అనే దాన్ని వీటన్నిటి యందు ఆరోపించుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఆరోపించడానికి కారణం ఏమిటి, వీటి అన్నిటి యందు అది ప్రసరించడం వల్లే కదా. ప్రసరించడం వల్లే కాకుండా ఇంతే అని ఒక పరిమితి భావం ఏర్పడడం వల్ల కదా. ఈ పరిమితి భావాన్ని మాయ అంటాం కదా, ఈ మాయంతా ఆయన వల్లే కలిగింది కదా. మాయాశక్తి విలాస కల్పిత, ఇది మామూలు వ్యామోహమా అండి, ఎంత తేలిక. మోహం దాటించేయండి అంటే అంత తేలిక. అర్జునుడు అంతటి వాడే మొత్తం గీత విన్నాక దాటేను అనుకున్నాడే, నష్టో మోహ స్మృతి లబ్ధ్వా అన్నాడు. అక్కడ ఆయన దగ్గరున్నాడు, ఎక్కించాడు, గట్టిగా పెట్టాడు, ఆ చెప్పింది యుద్ధం చేయడం వరకు మనకు వచ్చింది ఆయనకి. తర్వాత మళ్ళీ మామూలే, ఆయన పర్పస్ కూడా అక్కడ చేయడానికి వీడికి కావాల్సినది ఇచ్చాడు పూర్తిగా. అంటే అక్కడ మేరకే, ఇందాక మనం చెప్పినట్లు పూర్ణ జ్ఞానానికి వెళ్ళినటువంటి వాడి స్థితి కాదండి. తర్వాత తర్వాత క్రమంగా మళ్ళీ అనుగీత ఇత్యాదుల్ని బోధించి అని దట్టించాడు అనుకోండి, మహాత్ముడు పరమాత్ముడు వదలడు బాగా పట్టే వరకు. అందుకు ఒక సెషన్కి ఒక బోధ వచ్చింది, దాంతో పని అయిపోయింది. రెండో సెషన్ మళ్ళీ పెట్టాడు అనుగీతలో, పెట్టి మొత్తం బోధింపజేశాడు ఆ పరమాత్మ. ఆయన తన ఒకసారి శిష్యస్తేహం అంటే వదలడు ఆయన, చిట్ట చివరికైనా వాడిని చేర్చి తీర్తాడు, అంత లెసన్ ఇస్తాడు. చూడండి మనం 10 మంది స్టూడెంట్స్ పెడితే 10 మందికి ఆ టీచర్ పాఠం చెప్తాడు, అందరూ చక్కగా నేర్చుకున్నారు, కానీ ఓ ముద్దబ్బాయి గారు ఉంటారు, మీరు అనంటారు వీడిని ఉంచుతానంటారు, ఎందుకు వాడు స్పెషల్ క్లాసెస్. అందుకు మళ్ళీ స్పెషల్ క్లాసెస్ తీసుకున్నాడు అర్జునుడికైనా. కనుక ఈ మోహం అనేది వదిలింది అనిపిస్తుంటుంది, వదిలింది వదిలింది అంటే ఉందని అర్థం అనమాట. వదిలింది అంటే ఇంకా ఉంది అని అర్థం, ఇంకా ఉందన్న భావం లేకపోతే వదిలిందని నీకు ఎక్కడొచ్చింది. ఇది చూడండి ఎంత గొప్ప విషయం, ఆలోచించండి. అది నాకు వదిలింది అంటే ఇంతకు ముందు నాకుంది అని ఇంకా పట్టుందేదా నీ లోపల, కనుక వదలలేదు అని అర్థం అనమాట. అది పూర్తిగా వదలాలి, అందుకే ఇది వదిలినట్టు అనిపిస్తుంది కానీ వదలదు. దానికే మహావ్యామోహం అన్నారు, ఇది మామూలు వ్యామోహం కాదు, మహావ్యామోహం. అంత నింపేశాడు ప్రపంచం నింత. మరి దాటాలంటే ఏం చేయాలండి, అంత మాట చెప్తున్నారండి ఇక్కడ. మాయాశక్తి విలాస కల్పిత, ఆ మాయాశక్తి విలాసం ఇదంతా కూడా ఒక కేళి, లేకపోతే ఆట కాకపోతే ఏంటండి ఇదంతా. అది అయినట్టు కనిపిస్తుందట కాదుట, అది కాదుట మళ్ళీ అవునుట, ఇంత చెప్తూ ఇది ఆట కాకపోతే మరేమిటండి, ఆడుతున్నాడు ఆయన భలేగా. అందుకు ఇదంతా కూడా లోకవత్తులు ఇలా కైవల్యం, అదంతా విలాస కల్పిత. ఆ విలాసంతో కల్పిస్తున్న ఈ మహావ్యామోహం ఆయన వల్లే వచ్చింది గనక ఆయన వల్లే తొలగాలి. పశువుకి పాశం కట్టినవాడే ఆ పాశాన్ని తొలగించగలడు. కనుక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారినే, గొప్ప మాట అంటున్నాడు ఇక్కడండి. మా దక్షిణామూర్తి గారు ఎవరంటే, తన మాయాశక్తితో కల్పింపజరిచిన ఈ మహావ్యామోహాన్ని, తన మాయాశక్తి అంటే మళ్ళీ ఆయన ఎక్కడో వేరున్నాడు అనుకోవద్దు, లోపల ఆత్మ వల్లనే కలిగింది కదా ఈ మాయ అంతా కూడా. కనుక దీని వల్ల కలిగిన మాయ అంతా పోవాలంటే దాన్నే తెలిస్తే సరి, దాన్నే ఆశ్రయిస్తే సరి. కనుక ఆ తత్వమే మహావ్యామోహ సంహారిణి, మహావ్యామోహాన్ని పోగొట్టగలిగేటువంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తి ఆయన్ని నేను నమస్కరిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ చెప్పడం మనకి భగవంతుని యొక్క ఆశ్రయం చేత మాత్రమే మాయను దాటగలవు అనే మాట ఇక్కడ తెలుస్తున్నది. అందుకే చెప్పడం అసలు అద్వైత వాసన పుట్టడానికి కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి. అంటే నేను ఆయన ఒకటే అనే సిద్ధాంతం మీద రుచి పుట్టడం, తెలియడం వేరు రుచి పుట్టడం వేరు. రుచి పుడితేనే కదా తెలుసుకోవడం ప్రయత్నం. నాకు ఇవాళ ఉసిరిగా పత్రి తినాలంది అని రుచి పుడితేనే చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, లేదా ఎవరిదైనా చేసుంటే వెతకడానికైనా ప్రయత్నిస్తాం. కానీ రుచి అంటూ ఉంటేనే పొందడం అంటూ ఉంటుంది. కనుక అద్వైతంపై రుచి పుట్టాలి అంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతనాసన పాపోపహత చేతానాం, పాపబుద్ధి ఉన్నటువంటి వారికి దాని రుచే పుట్టదు అని తర్వాతి వాక్యం. కనుక దాని ఎందు రుచి పుట్టాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ రుచి పుట్టి ఆయన్ని ఆశ్రయిస్తే తప్పకుండా తరింపజేస్తాడు. ఇక్కడ మనకి చెప్పినటువంటి ఈ మాటలన్నిటికీ ఉపనిషత్ ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంద్రియములు ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అంటే అవిద్యాయా మంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భుషం వాదినహ అనే మాట ఉంటుంది. అంటే పండితులు వాళ్ళందరూ వాదించుకునేది పండితులు, సామాన్యులు ఎలాగో వాదించరు. ఎందుకు వచ్చింది గొడవ, వాదిస్తే అజ్ఞానం బయటపడుతుందని వాడు వెళ్ళిపోతాడు. మరి ఎవరు వాదిస్తారంటే అజ్ఞానమైనప్పటికీ అదే జ్ఞానం అనుకునేవాడు వాదిస్తాడు. పైగా అందుకే అజ్ఞానాన్ని గుర్తించేవాడు సగం జ్ఞానవంతుడు అన్నారు. అజ్ఞానాన్ని గుర్తించకుండా అదే జ్ఞానం అనుకున్నవాడు దాన్ని పట్టుకుని వాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అలాంటి భుజం వాదినగా చాలామంది ఉన్నారు. దాని గురించి మనకి చక్కగా గీతలో చెప్పిన మాట, ఇంద్రియాన్ని ప్రమాదీన హరంతి ప్రథమం మనహ, ఇంద్రియములు చాలా బలవత్తరమైనవని అవి లాగుతాయని. ఈ లాగబడుతున్నటువంటి ఇంద్రియాలతో అహంకారాలకు లోనే వాదించే వాళ్ళు అనేక మంది వస్తారు. వీళ్ళందరూ అవిద్యాయామంతరే వర్తమానా, అవిద్యలోని తిరుగుతూ స్వయం ధీరాహ పండితం మన్యమానా, వాళ్ళని వాళ్ళు ధీరులని పండితులని అనుకుంటూ దంద్రమ్యమాన పరియంతి మూడా అంధేనైవ నీయమాన యథాంధే. వాడు పతనం అవడమే కాకుండా మరికొంతమందిని కూడా దించుతూ ఉంటారయ్యా. అలాంటి వాళ్ళు మనకి తిరుగుతూ 10 మంది చేత వాళ్ళ వెంట తిప్పిస్తూ ఈ ద్వైత భ్రాంతిని విశ్లేషించి వ్యాపింపజేస్తూ ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి అని ఆనాడు మనకి కఠోపనిషత్తు చెప్పిన విషయాన్ని. వీళ్ళని నియమాన యథాంత, గుడ్డివాడు గుడ్డివాళ్ళని తీసుకెళ్తున్నట్టుగా లీడర్ ఎవడేంటంటే పెద్ద గుడ్డివాడు, అనుసరిస్తున్న వాళ్ళు ఇంకా గుడ్డివాళ్ళు, కానీ గుడ్డివాళ్ళకి లీడర్ గుడ్డివాళ్ళలాగా వీళ్ళు వస్తుంటారని ఈ మాటని అందంగా చెప్పారు ప్రహ్లాదుడు వారు. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుని కానని భంగి. ఈ ఉపనిషద్వచనాన్నే స్త్రీ బాలాంధజుడోపమ అనే దానిలో అంతగా చెప్పారు. కనుకని దేహాదీనాం జరార్థానాం పాషాణవదనాత్మనాం కథం భవేద్ అహం భావ సమావేశం వినేషితు అనేటువంటి రకరకములైన వాళ్ళ యొక్క వాదనలన్నింటినీ చెప్పి చిట్ట చివరికి తీర్చి తీర్పు చెప్పినది ఏంటంటే ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథాజనా. ఇక్కడ తెలిచారండి శంకరుల వారు ఆత్మబోధ అనే గ్రంథంలో. ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకుని ఈ దేహేంద్రియములన్నీ పనిచేస్తూ ఉన్నాయి, కానీ ఇవేవి ఆత్మకు అంటట్లేదు అనే దాన్ని ప్రతిపాదిస్తూ సూర్యుని యొక్క కాంతిని అనుసరించి మన ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని వర్ణముల్ని పోల్చుకోగలుగుతున్నాం. ఆ సూర్యుడి వల్ల వెచ్చబడి సూర్యుడి వల్ల శక్తి పొంది అనేక పరిణామాలను పొందుతోంది ప్రపంచమంతా కూడా. సూర్యుని కాంతి చేతనే ప్రపంచం వెలుగుతోంది. కానీ ఈ వెలుగుతున్న ప్రపంచంలో ఆ సూర్యకాంతి బురద మీద స్వచ్ఛ జలం మీద ప్రసరిస్తోంది, అనేక రంగుల మీద ప్రసరిస్తోంది. కానీ ఆ సూర్యునికి ఈ రంగులు కానీ ఈ బురద కానీ లేని అంటేయా. అదేవిధంగా ఈ దేహేంద్రియములవి ప్రసరిస్తున్న ఆత్మ చైతన్యానికి వీటి యొక్క వికారములేవి అంటట్లేదు. ఎందుకంటే దేహేంద్రియములు చేతనమే, కానీ వాటికి శాశ్వతత్వపు ఉనికి లేదు, స్వయం ప్రకాశకత్వము లేదు, స్వయం ఆనంద స్వరూపములు కావు. అది ఇక్కడ భాషింపజేయడానికి ఆత్మబోధలో అంత అందంగా తెలియజేశారు గురువుగారు. కనుక చిట్ట చివరికి ఒక్కొక్కటి తేల్చి చెప్పి చిదానంద రూప శివోహం శివోహం అనే విషయాన్ని మనకు వివరించి దానికి ఒక్కటే ఆశ్రయం ఏంటంటే భగవాను శరణు వేడితేనే ఇది తీరుతుంది. అందుకే ముముక్షుర్వై శరణమహం ప్రపంచే గీతలో ఆయనే చెప్పాడు, దైవీహేషా గుణమయి మమ మాయా దురత్యయ మమేవయే ప్రపంచంతే మాయా మేతాం తరంతితే. ఈ గుణమయ్యే అనేటువంటి, గుణమయ్యే అంటే త్రిగుణాత్మకం, అనంతమైన ఈశ్వర శక్తి ఈ త్రిగుణములకు పరిమితమైపోయినట్లుగా కనిపించడమే మాయ. దానివల్ల మనం దీనిలోనే తిరుగుతూ ప్రద్దానికి అదే అంటగడుతూ ఉన్నాం. ఇది దాటడం మహాకష్టం సుమా. అసలు మాయని పోల్చడం కష్టం, మాయాతీతుడిని పోల్చడం మరీ కష్టం. ఇది మన వల్ల కాదు. ఎందుకంటే స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగింది, ఈ ఫ్యాన్ ఆపితే అసలు స్వరూపం కనిపిస్తుంది అంటే ఆపుతానండి అని చెప్పి తిరుగుతున్న రెక్కలు పట్టుకుని ఆపితే అది ఆగుతుందా? ఆగదది. ఎక్కడ ఆన్ చేసేవో అక్కడ ఆఫ్ చేయి. కనుక ఎవడి వల్ల తిరిగిందో వాడిని పట్టుకో, ఆయన్ని పట్టుకుని ఆశ్రయించు. కనుక ఈ శరీరం అనే ఫ్యాన్ తిరగడానికి మూలమైన ఆత్మ చైతన్యం అక్కడికి వెళ్ళు, వాడిని పట్టుకో. ఆయనే నీకు అసలైన వాడు. ఎందుకంటే అపరిమితంగా వ్యాపించిన ఆయన్ని ఆశ్రయిస్తేనే నీ అపరిమితత్వాన్ని నువ్వు తెలుసుకోగలవు. అందుకే మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే, నన్ను ఆశ్రయించిన వాడే ఈ మాయను దాటగలడు అని అభయమిచ్చాడుగా పరమాత్మ కృష్ణ రూపంలో. ఆ పరమాత్మయే ఇక్కడ మనకి మహావ్యామోహ సంహారిణే శ్రీ దక్షిణామూర్తయే, మహావ్యామోహాన్ని పోగొట్టేటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని శ్లోకంలో చెప్పుకున్నాం. మిగిలిన విషయములు రేపటి రోజున సమావేశమై సంగ్రహించుకుందాం. సర్వం శ్రీ దక్షిణామూర్తి చరణార్విందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య సాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు సరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ రమణ గోవిందో హరి నమ పార్వతీపదయే హర హర మహాదేవ. Oh.